ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि विचारिणे निर्विशेषा शून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। मन महाभारत सदेहाल दाख संबंध ये कॉन्ट्रवर्सी वाट चर्चा इधी नागो अध्याय నాలుగో సెక్షన్లో మనం ఏదైతే పాండు ధృతరాష్ట్ర పాండవుల యొక్క జన్మ గురించి చర్చిద్దాం. చాలామందికి వీటి మీద సందేహాలు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక వస్తువు తప్పు అంటున్నాము అంటే దానికి సంబంధించి మనకి పూర్తి జ్ఞానం ఉండాలి. అప్పుడే కాదు అది తప్ప కరెక్టా అనేది మనం చెప్పగలుగుతాం. పూర్తి జ్ఞానం లేకుండా మనకి నచ్చింది మనకు నచ్చలేదు అనే దాని మీద మనం దేన్ని డిసిషన్ తీసుకోకూడదు. ఓకే, నాకు నచ్చింది కాబట్టి ఇది రైట్, నాకు నచ్చలేదు కాబట్టి రైట్. మనకి నచ్చినా నచ్చకపోయినా ధర్మం ఏంటో చూసి దాని మీద మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. శాస్త్రం పూర్తిగా అర్థం చేసుకోకుండా ఓ ఇలా చేశారు ఇది తప్పు అలా చేశారు ఇది తప్పు, లేకుంటే ఆ సీరియల్లో నేను ఇలా చూశాను, ఈ సినిమాలో ఇలా చూశాను, లేకుంటే ఈ వ్యక్తి నుంచి ఇలా విన్నాను, అలా మనకి ఊహకు తోచినట్టుగా ఇది రైట్ అది రాము అనుకుంటే అది రాంగ్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మన విశ్వాసం పోతుంది శాస్త్రం మీద, మన విశ్వాసం పోతుంది ధర్మం మీద, అలా మనం పతనానికి గురవుతాం. అందుకే మనం కరెక్ట్గా ఏంటో తెలుసుకొని అప్పుడు అది నేను అమలు ఈ సమయంలో అది అప్లికేబులా, ఇది అది ఎందుకు జరిగింది అని పూర్తి డీటెయిల్స్ మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు వ్యాస మహర్షి జన్మ గురించి చర్చించుకున్నాం, అది దివ్యమైనది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో అదేవిధంగా ఇప్పుడు ధృతరాష్ట్ర పాండు గురించి, సో వాళ్ళ జన్మ ఎందుకు జరిగింది, ఏ విధమైన పరిస్థితుల్లో అలా వాళ్ళు జన్మించారు, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఇక్కడ భీష్మాచార్యులు స్వయంగా సత్యవతికి ఒక సజెషన్ ఇస్తారు. భీష్మాచార్యులు ఎవరు? 12 మహాజన్లు ఆయన. అంటే మొత్తం ఏదైతే అథారిటీ ఉందో శాస్త్రంలో ఆయనకి పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఆయన ఈ సలహా ఇస్తున్నారు ఎవరికి? సత్యవతికి. ఆమె సాధారణ వ్యక్తి, ఆమె సాధారణ స్త్రీ కూడా కాదు, ఆమె కూడా చాలా గొప్ప. ఎవరిని పిలుస్తుంది ఆమె? స్వయంగా వ్యాస మహర్షిని. వ్యాస మహర్షి మొత్తం శాస్త్రాలన్నీ రాసి ధర్మం అంతా తెలుసుకున్న వ్యక్తి. ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ఆయన ఒప్పుకున్నారు. అంటే అది సాధారణమైన, అంటే అక్కడ దాంట్లో తప్పు ఉంటే వ్యాస మహర్షి కదా ధర్మాలన్నీ రాసింది, వ్యాస మహర్షి కదా ఇవన్నీ శాస్త్రాలు రాసింది, ఎందుకు ఆయన దాని గురించి ఒప్పుకుంటారు? ఇక్కడ ఏంటంటే ఆపద్ధర్మ అని ఉంటుంది. సో ఆపద్ధర్మలో మనం ఏదైతే కార్యం చేస్తామో ఆ కార్యాన్ని దాన్ని మనం తప్పు పట్టకూడదు, ఆ సమయంలో ఆ యొక్క కార్యం అలా జరుగుతుంటుంది. అయితే ఇది శాస్త్రంలో ఇవ్వబడింది, ఇలా పరిస్థితి వచ్చినప్పుడు రాజు చనిపోయినప్పుడు రాణి ఉంటే ఆమె ఏదైనా బ్రాహ్మణితోటి తనకి పిల్లవాళ్ళ పుట్టించుకునే అవకాశం కలిగిస్తుంది. అయితే శాస్త్రం ఇలా ఇస్తే అక్కడ చాలా నియమాలు కూడా ఉన్నాయి, ఏ విధంగా ఈ యొక్క కార్యాలు చేయాలని. ఆ డీటెయిల్స్ అన్ని మనం వెళ్ళాం, కానీ అందుకని ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్త్రీకి ఆ వ్యక్తికి మధ్యలో సంబంధం ఎలా ఉంటుందంట, తండ్రి కూతురుల యొక్క సంబంధం, లేకుంటే తల్లి కొడుకు యొక్క సంబంధం. ఒకసారి వాళ్ళు కలిశాక మళ్ళీ జీవితంలో మళ్ళీ కలవకూడదు ఎప్పుడు. ఈ యొక్క మంచి కంట్రోల్ ఉండాలి వాళ్ళకి, దేని మీద? మనసు మీద, ఇంద్రియాల మీద. సో ద్వాపర యుగంలో, సత్యయుగంలో, త్రేతాయుగంలో అటువంటి సమయంలో జనాల యొక్క మనసు మీద అటువంటి నిగ్రహం ఉండేది, ఇంద్రియాల మీద అటువంటి నిగ్రహం ఉండేది. వారు ఒకసారి కార్యం అయిపోయాక మళ్ళీ తిరిగి అటు వెళ్ళని కూడా వెళ్ళరు. ఇది ఆ సమయంలో పాసిబుల్, కానీ కలియుగంలో అది పాసిబుల్ కాదు. సో అందుకే కలియుగంలో ఇది రికమెండ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే చాలామంది అనొచ్చు, సరే వాళ్ళు వేరే ఎవరన్నా దత్తత తీసుకోవచ్చు కదా, వాళ్ళే ఎందుకు పిల్లలు కనాలి? అయితే ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఒకటి బ్రాండ్ అనేది ఉంటుంది, వంశ పారంపరంగా వచ్చింది. బ్రాండ్ అనేది ప్రతిసారి మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం ఏదైనా ల్యాప్టాప్ కొనాలన్నా మొబైల్ కొనాలన్నా మనం బ్రాండ్ ఎందుకు చూస్ చేస్తాం? ఎందుకంటే ఆ యొక్క వస్తువు అక్కడి నుంచి వచ్చింది అంటే దానికి ఆ విలువ కూడా అట్లా ఉంటుంది. బ్రాండ్ ని మెయింటైన్ చేస్తుంటారు జనాలు. ఒక పర్సు అడ్వర్టైజ్మెంట్ చేశారు, అది ఎంత, 3 లక్షల రూపాయలు, జస్ట్ సామాన్ పెట్టుకునే చిన్న పర్సు. అదే బయట కొంటే 300-400 వచ్చేస్తుంది, కానీ 3 లక్షలు ఎందుకు అంటే ఆ బ్రాండ్ వాల్యూ అట్లాగా. బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే కాదు ఎప్పుడైనా అది ఇంపార్టెంటే. అంటే మనం ఏదైనా వస్తువు కొన్నామన్నా, ఏదన్నా తినే ఆహారం అన్నా, ఏదైనా కానీ ఆ బ్రాండ్ మీద విలువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వంశ పారంపర్యంగా రావటం అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎవరు దానికి చైర్మన్ ఉంటారు, అంబానీ కుటుంబానికి చెందిన వాళ్ళే చైర్మన్ ఉంటారు. ఒక ఫోర్డ్ కంపెనీ ఉంది, అది 100 సంవత్సరాలు పైనే పెట్టారు, అది దాటి 100 సంవత్సరాలు అయింది, ఇంకా ఎక్కువ అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా దాని యొక్క చైర్మన్ ఫ్రోడే, అంటే ఆయన యొక్క పరంపర, ఆయన యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళు. అంటే వంశ పారంపర్యంగా ఎక్కడైనా మనం చూడండి, రాజకీయాల్లో చూడండి, చీఫ్ మినిస్టర్ అయ్యాక వాళ్ళ కొడుకు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మీరు తమిళనాడు చూడండి, ఆంధ్ర చూడండి, ఎక్కడైనా మహారాష్ట్ర అయినా ఎక్కడైనా తండ్రి తర్వాత ఆ యొక్క వంశత్వం వాళ్ళ కొడుకులకి. అంటే ఈ వంశ పారంపర్యంగా, సో ఈ యొక్క కార్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఆ సమయంలో ఇంకా చాలా మంచిగా ఉండే, ఎందుకంటే వాళ్ళ సంస్కారాలు కూడా పాటించేవారు. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు, బ్రాహ్మణ్ కొడుకు బ్రాహ్మణుడు అవుతాడు. ఎందుకని, ఎందుకంటే వాళ్ళు అలాగా నియమాలు కూడా పాటించేవారు. జస్ట్ ఏదో వారు తోచింది కదా అని ఏదో ఒక, ఇప్పుడైతే వర్ణశంకర అంటే ఎవరు ఏమవుతారో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, కానీ ఆ సమయంలో క్వాలిటీ అట్లా మెయింటైన్ చేశారు. ఒక బ్రాహ్మణ్ అంటే ఆయన తన యొక్క నియమాలు పాటించేవారు. ఇప్పుడు కలియుగంలో ఎటువంటి స్టాండర్డ్స్ లేవు కాబట్టి ఎవరు అందరూ ఒకే స్టాండర్డ్లో ఉంటారు. ఇప్పుడు అయితే ఇక్కడ అయితే జనాలు అనుకోవచ్చు, సరే ఎందుకు దత్తత తీసుకోవచ్చు అంటే అటువంటి క్వాలిటీ దొరకదు. ఇక్కడ అంబిక అంబాలిక వారు రాజవంశంలో జన్మించారు, వారికి అటువంటి సంస్కారాలు ఉన్నాయి. సో వారి ద్వారా ఎవరైనా జన్మించారు అంటే వారే అంత పెద్ద రాజ్యాన్ని ఏలే అధికారం వాళ్ళకు ఉంటుంది. అటువంటి గుణాలు కలిగి ఉంటాయి, అటువంటి కెపాసిటీ స్తోమత కూడా ఉంటుంది వారికి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకో. అందుకే చాలా ఇన్సిస్ట్, ఓకే రాజవంశానికి చెందిన వాళ్ళు అయి ఉండాలి. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఇది స్టాండర్డ్ నడుస్తూ ఉంటుంది. సింగపూర్ అటువంటి దేశంలో ఒక ప్రధానమంత్రి ఉన్నాను, ఎటువంటి కరప్షన్ లేకుండా చాలా మంచిగా తన పదవిని ఆయన మంచిగా నిర్వర్తించారు. దాని తర్వాత కొడుకే ఇచ్చారు ఆ పోస్ట్ని. అంటే అటువంటి వ్యక్తి కూడా పోస్ట్ కొడుకే ఇస్తున్నారు. ఎందుకు అంటే నార్మల్గా ఆ సమయంలో ఎవరు ఉండేదంటే రాజు చూస్ చేసుకోలేరు, పబ్లిక్కి వెళ్ళి నాకు ఓటేయండి నేను రాజు అవుతాను అలా ఉండదు. మీరు ఆ కుటుంబానికి చెందిన వారు, మీరు ఆ బాధ్యతను తీసుకోవాలి. నేను రిజైన్ చేసి వెళ్తా అంటే కూడా కుదరదు, అప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకోవాలి, ఆ కార్యాలు కూడా అట్లా చేయాలి. సో అట్లా ఈ యొక్క కార్యాలు ఉండేవి. అయితే ఇది ఆపద్ధర్మ కింద వస్తుంది. ఇక్కడ వ్యాస మహర్షి ఫస్ట్ అంబాలిక దగ్గరికి వెళ్తారు, అయితే సత్యవతి వీళ్ళకి చెప్తుంది అంబాలిక దగ్గరికి. అంబాలిక వ్యాస మహర్షిని చూసి ఆయన పెద్ద తపస్వి, ఆయనకి ఎటువంటి ఈ యొక్క ఆనందం ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేవు. ఆయన ఎప్పుడు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఆయన శరీరం మొత్తం జుట్టు ఉండి చాలా కొంచెం డార్క్గా ఉండటం కారణంగా అంబాలిక చూసి కళ్ళు మూసుకుంటుంది భయంతో. అయితే వ్యాస మహర్షి బయటకు వచ్చే సత్యవతి ఉంటుంది, పిల్లవాడు పుడతాడు అంటే పుడతాడు కానీ ఆమె కళ్ళు మూసుకుంది కాబట్టి గుడ్డివాడు పుడతాడు, శక్తివంతమైన వాడు పుడతారు కానీ గుడ్డివాడు పుడతారు. సో సత్యవతి చాలా బాధపడుతుంది, సరే అంబిక ఉంది ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమెకి వెళ్తుంది. కానీ వ్యాస మహర్షిని చూసి ఆమె బయట భయపడుతుంది. వ్యాస మహర్షి వచ్చి చెప్తారు చాలా శక్తివంతమైన పుడతారు కానీ ఆయనకి ఒక రకమైన కుష్టి రోగం ఉంటుంది, ఆయన తెల్లగా ఉంటారు అని. మళ్ళీ సత్యవతి బాధపడి ఇంకొకసారి ట్రై చేయమంటుంది. అప్పుడు అంబాలిక తన దాసిని పంపిస్తుంది, ఆమె మంచిగా వ్యాస మహర్షి సేవ చేస్తుంది, ఆమె ద్వారా విదురుడు పుడతారు. స్వయంగా యమధర్మరాజు ఆయనకి మాండూకుముని శాపం కారణంగా ఆయన విదురులా పుడతారు. సో ఈ విధంగా ధృతరాష్ట్ర పాండు విదుర ముగ్గురు పుడతారు. ఈవెన్ ధృతరాష్ట్ర కూడా మనకి తెలిసిన ప్రకారం ఆయన కూడా రాజఋషి, ఆయన కూడా ధర్మాలన్నీ తెలుసు, అన్ని మంచిగా చేసేవారు. కాకపోతే తన కొడుకు పట్ల ఆసక్తి ఉండటం కారణంగా పాండవులకు అన్యాయం చేయటం మొదలుపెట్టారు ఆయన. లేకుంటే ఆయనకు కూడా మంచి గుణాలు ఉన్నాయి, ఆయనకు కూడా శాస్త్రాలు తెలుసు, ఎందుకంటే స్వయంగా వ్యాస మహర్షి నుంచి ఆయన పుట్టారు కాబట్టి. సో అదే విధంగా పాండు, విదుర వీరందరూ కూడా చాలా గొప్పగా ఉన్నారు. అందుకు వారు అంత పెద్ద రాజ్యాన్ని వాళ్ళు ఏలగలిగే వారికి కెపాసిటీ కూడా ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఆ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఆ పొటెన్సీ కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనే ఐటమ్, ఆ బ్రాండ్, దాని నుంచి ఆ యొక్క ప్రొడక్ట్ వాల్యూ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ తర్వాత వీళ్ళ ద్వారా మళ్ళీ పాండవులు. ఇప్పుడు పాండవుల యొక్క జన్మ కూడా చాలా మందికి డౌట్గా ఉంటుంది. కుంతి మహారాణి ఆమె కుంతి భోజ కూతురు, సూరసేన కూతురు. సూరసేన కుంతి భోజకి దత్తతకి ఇస్తారు. ఆయన రాజ్యానికి చాలా మంది ఋషులు మునులు అందరు మంచిగా వస్తుంటే ఒకసారి దూరాసమని వచ్చి కుంతిదేవికి ఆయన వరాన్ని ఇస్తారు. ఆమె కూడా ఆయనకి చాలా మంచిగా సేవ చేస్తుంది. దూరాసమునికి సేవ చేయడం అంత సామాన్య విషయం కాదు. కానీ కుంతి చాలా తెలివి గలది, మంచి నేర్పు అన్ని కలిగి ఉంది కాబట్టి ఆయన మంచిగా దూరాసమునికి సేవ చేస్తుంది. దూరాసముని వరంగా నువ్వు ఎవరినన్నా పిలిచి దేవతల్ని నువ్వు వారి ద్వారా నువ్వు సంతానం కలిగించుకోవచ్చు అని. ఇప్పుడు చిన్న పిల్లలకి వారికి యోగ్యత లేనటువంటి వరాన్ని ఇస్తే అది శాపంగా మారుతుంది. ఇప్పుడు ఆమె ఏవో 12 సంవత్సరాల పిల్ల, ఆమెకు అటువంటి పెద్ద వరం ఇవ్వటం వల్ల దూరాసుముని ఎటువంటి ఆమెకి మేలేం చేయలేదు, దానివల్ల హాని కలుగుతుంది. ఇప్పుడు చిన్నపిల్ల, ఆమెకి ఏమీ తెలీదు. అయితే ఒకసారి సూర్యుడిని చూసి సూర్యుడి యొక్క సూర్యలోకంలో ఆ సూర్యుడు కనిపిస్తున్నారు ఆమెకి. ఓ, ఈయన చాలా ఆనందంగా ఉన్నారు, దూరాసుముని యొక్క మంత్రం పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని పిలుస్తుంది సూర్యుడిని. ఇప్పుడు ఆమె చిన్నపిల్ల, ఆమెకేమి తెలీదు. అందరూ ఆమె నిందిస్తారు, కానీ ఆమె పరిస్థితి ఎవరు అర్థం చేసుకోరు. కుంతి మహారాణి అంత చిన్నపిల్లకి అటువంటి ఆమెకి ఎటువంటి జ్ఞానం లేనప్పుడు మీరు ఏదన్నా వరం ఇస్తే దానివల్ల వాళ్ళకి నష్టమే జరుగుతుంది. అలాగా కుంతి మహారాణి పిలుస్తుంది, సూర్యుడు అంటారు సరే నేను పిల్లవాడు ఇస్తాను. కుంతి అంటారు నేను చాలా చిన్నపిల్ల, నేను ఏదో అది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి చేశాను, నాకు ఇప్పుడు ఏం వద్దు వద్దు అంటుంది. సూర్యుడు అంటారు నువ్వు పిలిచావు కాబట్టి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఆమంటే నాకు ఇంకా పెళ్లి కావాలంటే సరే నువ్వు ఇంకా కన్యగానే ఉంటావని సూర్యుడు అప్పుడు ఆయన కూడా ఆలోచించాలి కదా, ఓకే చిన్నపిల్ల ఏదో తప్పు చేసి పిలిచింది అని. ఆయన కూడా ఏం ఆలోచించకుండా ఒక పిల్లవాడిని ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అంత చిన్నపిల్లకి ఒక పిల్లవాడినిచ్చి ఆమెని ఆమె సమాజంకి వెళ్ళి ఏం చూపిస్తుంది, ఏం చెప్పాలి, ఆమెకేం తెలియదు. సో అట్లాగా కర్ణాని వదిలేస్తుంది. సో కర్ణ గురించి మనం వేరే అధ్యాయంలో పూర్తిగా చర్చించుకున్నాం. తర్వాత కుంతికి పాండుతో పెళ్ళైతుంది. పాండు మహారాజు ఒకసారి వేటకు వెళ్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఓకే క్షత్రియులు మాంసం తింటారా, రాములు మాంసం తిన్నారా, రామాయణంలో ఉంది శ్లోకం. ఎక్కడ రామాయణంలో అటువంటి శ్లోకం లేదు. కాకపోతే ఓకే ఉన్నా కానీ రాములు వారి ఇంకో శ్లోకం ఇంపార్టెంట్ ఉంది. ఏంటి, ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తారు, నేను అడవిలో ఉన్నంత కాలం నేను పండ్లు పూలు ఇటువంటి సంబంధించిన వేర్లు ఇవి తప్ప ఇంకేం తిన్ను అని. ఎందుకంటే గుహక రాముని వారిని పిలిచి పెద్ద విందుని ఇస్తారు. ఓ మీరు మా దగ్గరకు వచ్చారని, నేను వనవాసం వెళ్ళేటప్పుడు. రాములు అంటారు నేను ఈ పళ్ళు ఫలాలే తింటాను, నేను ఈ పెద్ద విందు మీరు చేసే అవి కండి, ఆ గుర్రాలకి ఇవ్వండి, నా యొక్క సుమంత తీసుకొచ్చాడు కదా రథాన్ని, ఆ గుర్రాలకి ఇవ్వండి అని. అంత పెద్ద ఫీస్ట్ గుర్రాలకి ఇస్తారు, ఆయన పళ్ళు ఫలాలు ఇవి భోజనం చేసి ఆయన పడుకుంటారు. అంటే ఇది ఆయన ఆయన యొక్క ప్రతిజ్ఞ చేశారు. సో కానీ రామాయణంలో ఎక్కడ రాముల వారు మాంసం తిన్నట్టు ఉండదు. ఈవెన్ తిన్నా కానీ భగవంతుడు కదా, ఆయన దాన్ని అరిగించుకునే కెపాసిటీ ఆయనకు ఉంటుంది. అంటే దాని యొక్క కర్మఫలం కూడా, ఎందుకంటే ఆయన కృష్ణావతారంలో వచ్చి మొత్తం దావాగ్నిని ఆయన మొత్తం అడవి యొక్క అగ్ని మొత్తం కాలుతూ ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం దావాగ్ని అడవి అంతా కాలిపోతుంటే కృష్ణుడి యొక్క మిత్రులు అంటారు కృష్ణ కాపాడు కాపాడు అని. కృష్ణ అంటారు మీ అందరు కళ్ళు మూసుకొని వెంటనే ఆ అగ్ని మొత్తం తాగేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన అగ్నిని తాగలుగుతారు కాబట్టి మాంసం కూడా తిన్నగానే ఇంకా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ ఆ యొక్క మాంసం తినటం వల్ల ఆ యొక్క ఐటమే కాదు, దాని యొక్క వెనకాల కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఏంటంటే మనం ఎవరికైనా హాని చేస్తున్నాము అంటే, ఎవరికైనా బాధ కలిగిస్తున్నాము అంటే ఆ బాధని మనం కూడా ఎదుర్కోవాల్సిందే. అంటే ఆ బాధని మనం మనకు కూడా ఒకనొక రోజు లభిస్తుంది, దాన్ని మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మనం తినొచ్చు. ఇక్కడ కూడా పాండు మహారాజు వేటకు వెళ్ళారు, ఆయన ఎందుకు చంపుతున్నారు మరి జంతువుల్ని. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్షత్రియులకు ఎప్పుడు ఆ స్పిరిట్ ఉండాలి. ఏం స్పిరిట్? శత్రువుల్ని శిక్షించే స్పిరిట్ ఉండాలి. లేకుంటే ఆయన ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉంటే శత్రువులు ఆయన్ని ఆక్రమిస్తారు, లేకుంటే ఎటువంటి ఆయన రాజ్యంలో ఎవరైనా చెడు కార్యం చేస్తే వారిని శిక్షించాలనే ఆ యొక్క కెపాసిటీ కూడా ఉండదు రాజుకి. ఎప్పుడు ఆ పవర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కార్గిల్ యుద్ధం ఉంది, అక్కడ మన సైనికులకి అటువంటి స్పిరిట్ లేదనుకోండి, అక్కడ సైనికులు అనుకుంటారు ఎందుకు చంపాలి, శాంతంగా ప్రశాంతంగా ఉండాలి, గాంధీవాదులం కదా మనం, అలా ఉన్నారనుకోండి వాళ్ళందరినీ నాశనం చేసేస్తారు అటువైపు ఉన్న సైనికులు, దాంతోపాటు దేశాన్ని కూడా నాశనం చేస్తారు. వాళ్ళకి ఆ స్పిరిట్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఎవరైనా తప్పు చేశారు అంటే వారిని శిక్షించాలి, అంత కొంచెం కఠినత ఉండాలి. లేకుంటే చాలా శాంతంగా ఇలా చాలా వీక్గా ఉన్నారనుకోండి, క్షత్రియులు ఎందుకు పనిచేయరు. సో ఆ స్పిరిట్ని మెయింటైన్ చేసుకోవడానికి ప్రతిసారి వెళ్ళి వాళ్ళు అలా వేట చేస్తూ ఉంటారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఎందుకు వేటకి వెళ్తారు అంటే, ఏదైతే పొలాలు ఉంటాయో అవి అడవికి దగ్గరలో ఉంటాయి రాజ్యానికి, అయితే దాని ద్వారా ఏమవుతుంది, అడవి జంతువులన్నీ వచ్చి పొలాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. సో ఇది కూడా రాజు యొక్క బాధ్యత. ఇప్పుడు మీరు కర్ణాటక అక్కడికి వెళ్తే అక్కడ పొలాల్ని ఏనుగులు వచ్చి నాశనం చేస్తాయి. ఏనుగులు నెమళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి పాడు చేస్తూ ఉంటాయి, కానీ వాళ్ళని చంపలేరు కాబట్టి రైతులందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ రాజు యొక్క బాధ్యత ఏంటి, తన యొక్క ప్రజలకి సరైన రక్షణ ఇవ్వటానికి. సో అడవి జంతువుల నుంచి రక్షణ ఇచ్చే బాధ్యత కూడా రాజుదే ఉంటుంది. అందుకు ఆయన వెళ్ళి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ ఆయన సంహరించి అక్కడ ఉన్న రైతులకి ఒక రకమైన రక్షణ ఇస్తారు. సో ఈ రెండు కారణాల వల్ల రాజులు వేటకు వెళ్ళేవారు. ఇప్పుడు ఏదో గన్ తీసుకొని వెళ్ళి జనాలు జంతువుల్ని చంపడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఆ సమయంలో ఇది ఈవెన్ రాజు కూడా దానికి ఎడిక్ట్ అయిపోతే, దానికి బానిస అయిపోతే అది కూడా తప్పని చెప్తుంది శాస్త్రం. ఆయన ఏదో వెళ్ళి ఎంజాయ్మెంట్కి కాదు వాళ్ళు వెళ్ళేది, వారు వెళ్ళేది రక్షణ గురించి అని అర్థం చేసుకోవాలి. సో పాండు మహారాజు ఒకసారి అలా వేటకు వెళ్ళినప్పుడు ఆయన ఒక జింక, రెండు జింకల్ని చూస్తారు, వాటిని చంపేస్తారు. యాక్చువల్లీ ఒక జింక చంపుతారు వెంటనే, యాక్చువల్లీ అది ఒక ఋషి. ఆయన ఇంద్రియ భోగం జంతువులకి ఇంద్రియ యొక్క సమానం, అంటే దాన్ని నియంత్రించుకోవటం మనుషుల యొక్క కార్యం, అందుకే మేము నియంత్రించుకోవాలి కాబట్టి మేము భోగించాలన్నా కానీ ఈ మనిషి శరీరం కాదు జంతు శరీరం అని ఆయన తన భార్య ఇద్దరిని ఆయన జంతువులా మారి వారు కలుసుకుంటూ ఉంటారు. అప్పుడే పాండు మహారాజు ఆయన్ని ఏదో జంతువు అని చంపేస్తారు, ఆయన శాపం పెడతారు, నువ్వు కూడా మీ భార్యతో ఇలా కలిసినప్పుడు నువ్వు కూడా చనిపోతావని. అయితే పాండు మహారాజు తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళి ధృతరాష్ట్రం అంటారు, సరే నువ్వు ఈ సింహాసనం మీద కూర్చో, ఎందుకంటే నీకు ఎప్పుడు ఈ సింహాసనం ఇచ్చి కూర్చోవాలనే కోరిక ఉంది కాబట్టి నువ్వు దీని మీద కూర్చో, నేను అడవికి వెళ్ళిపోతా సన్యాసం తీసుకుంటాను. అయితే కుంతి మాదిరి అంటే మీరు సన్యాసం ఏం తీసుకోకండి, మీరు వానప్రస్థ జీవితం జీవించండి, మేము కూడా మీతో పాటు అడవికి వస్తామని పాండు దానికి ఒప్పుకుంటారు. అప్పుడు పాండు కుంతితో అంటారు, సరే మనకి పిల్లలు లేరు కదా. అయితే కుంతి చెప్తుంది, నాకు ఇటువంటి ఆమెను అంటారు, నువ్వు ఎవరితో అన్నా పిల్లలను కను, మనకి అట్లీస్ట్ వారసత్వం ఉంటుంది అని. కుంతి అంటుంది, నాకు ఈ వరం ఉంది దూర్వాసముని అని. పాండు అంటారు, సరే నువ్వు వారిని పిలిచి వారి ద్వారా నువ్వు పిల్లల్ని నువ్వు కనొచ్చు కదా అని. కుంతి ఒప్పుకోదు, కానీ పాండు చాలా ప్రాధాయపడతారు. అయితే ఎటువంటి పిల్లలు కావాలంటే నాకు మంచిగా ధర్మాన్ని పాటించేవారు కావాలని. కుంతి ధర్మరాజుని పిలుస్తుంది, ఆయన ద్వారా యమధర్మరాజుని, ఆయన ద్వారా యుధిష్ఠిరు ధర్మరాజు పుడతారు. తర్వాత అంటారు, సరే ధర్మాన్ని పాటించేవారు కాదు కానీ శక్తివంతమైన వారు కూడా కావాలి, అందుకే వాయుని పిలుస్తుంది, వాయు ద్వారా భీమ. తర్వాత పాండు అంటారు, ఇద్దరు కంబైన్డ్గా ఇంకొకళ్ళు కావాలి, శక్తి ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ధర్మాన్ని పాటించేవారు. సో ఇంద్రాన్ని పిలిస్తే ఆయన ద్వారా అర్జున. వారు ధర్మరాజు యొక్క అంశం, వాయు యొక్క అంశం, ఇంద్ర యొక్క అంశం కింద పుడతారు, అంటే స్వయంగా ఆ వ్యక్తులే వస్తున్నారు అక్కడికి. ఇది సామాన్యమైన వ్యక్తులకి అలా అయ్యే అవకాశం ఉండదు. కుంతి మహారాణి ఎవరు అంటే భగవంతుడి యొక్క సక్సెస్ పొటెన్సీ, స్వయంగా కృష్ణ యొక్క సక్సెస్ పొటెన్సీ కుంతిదేవి. అంటే ఆమె యొక్క, ఆమె సాధారణమైన స్త్రీ కాదు, అందుకే ఆమె నుంచి ఎవరు జన్మిస్తున్నారు అంటే ధర్మ, వాయు, ఇంద్ర ఇటువంటి వారు ఆమె ద్వారా జన్మిస్తున్నారు, అంటే వారి యొక్క అంశాలు వస్తున్నాయి ఆమె ద్వారా, అంటే ఆమె సాధారణ స్త్రీ కాదని కూడా అర్థం చేసుకోవాలి. భాగవతంలో మొట్టమొదటి ప్రార్థన కుంతిదేవి నుంచి. సో కుంతి యొక్క జీవితం చూస్తే కూడా అది చాలా స్పెషల్ అని అర్థం చేసుకోవచ్చు. సో ఆమె ద్వారా వస్తుంది. సో మాద్రి అంటుంది నాకు కూడా పిల్లలు కలిగించుకోవాలని కోరుకుంటుంది అని. అయితే కుంతి అంటే నువ్వు సరే, నువ్వు ఎవరినైనా ధ్యానం చెయ్యి, నేను ఆ మంత్రాన్ని చదువుతాను. కుంతి చదువుతుంది, మాద్రి ధ్యానిస్తుంది, ఆయన అశ్విని కుమారుల ద్వారా నకుల సహదేవులు జన్మిస్తారు. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, ఇది దేవతలే స్వయంగా ఎందుకు వాళ్ళు ఈ విధంగా వచ్చారు అంటే, కృష్ణ యొక్క ఏదైతే ఆయన ధర్మాన్ని స్థాపించడానికి సహాయపడటానికి వీళ్ళందరూ జన్మిస్తారు. భూమిదేవి బ్రహ్మదేవుల దగ్గరికి వెళ్ళి అంటుంది, ఈ యొక్క భూమి మీద భారం పెరిగిపోయింది, నన్ను దీని నుంచి కాపాడండి అని. భారం ఎలా పెరిగింది? ఎంతో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, వాటి నుంచి కాదు భారం, అధర్మాన్ని పాటించే రాజులు ఉన్నారు, ఆ భారాన్ని నుంచి నన్ను కాపాడండి అని. అయితే బ్రహ్మదేవుడు వెంటనే అందరు దేవతలతో వెళ్ళి విష్ణువుకి పాల సముద్రం దగ్గర ప్రార్థిస్తే భగవంతుడు అంటారు, విష్ణు నేను అవతరిస్తాను అని, మీరందరూ నాకు సహాయపడటానికి మీరు కూడా రండి అని. సో భగవంతుడు కృష్ణుడికి సహాయపడటానికి, ఎందుకు? పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించటానికి దేవతలు వాళ్ళు అక్కడ అవతరిస్తున్నారు. సో ఈ దేవతలు సహాయపడటానికి వచ్చిన వారు వీళ్ళందరూ, ఎవరికి? కృష్ణకి. అందుకు ఈ పాండవులు ఎవరు అంటే దేవతలు స్వయంగా. అలా చాలా మంది దేవతలు వృష్ణి వంశంలో, వారి యదు వంశంలో వాళ్ళు జన్మిస్తారు, ఇలాగా వీరు కూడా సహాయపడతారు. ఇలా మనం అర్థం చేసుకుంటే అప్పుడు దాంట్లో మనకేం తప్పు కనిపించదు. మనం లేకుంటే మన చిన్న మనస్తత్వంతో చూస్తే ఓ ఇది ఎందుకు ఇలా జరిగింది, మనం ఫస్ట్ ధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఆ సమయంలో ఆ టైం ప్లేస్ సర్కమ్స్టెన్సెస్, 5000 సంవత్సరాల క్రితం ఆ యొక్క ప్యూరిటీ ఏదైతే వంశ పారంపరం అది చాలా స్ట్రిక్ట్గా ఉండేది, దాని నుంచి ఆ ఎఫెక్ట్ కూడా ఉండేది. అందుకే అంత గొప్పవాళ్ళు జన్మించారు, మొత్తం వారు ప్రపంచాన్ని కూడా వాళ్ళు ఏలగలిగారు. ధర్మరాజు లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు జన్మించారు అంటే కుంతి మహారాణి యొక్క గొప్పతనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది తప్పు పని అయితే అట్లాంటి గొప్ప వ్యక్తులు ఎలా పుడతారు? దీంట్లో ఈ ధర్మం కాబట్టి ధర్మం పుట్టింది. అధర్మంగా ఏదైనా చేస్తే ధర్మం ఎలా వస్తుంది? సాధ్యం కాదు. అది ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పాండవుల ద్వారా, వీళ్ళ ద్వారా ఇదంతా వ్యాస మహర్షి అయినా, పాండవైనా, ధృతరాష్ట్ర అయినా, పాండవులైనా, దాన్ని ప్రశ్నించే అర్హత మనకు ఉండాలి అంటే ఫస్ట్ మనం శాస్త్రం చదువుకోవాలి. ఫస్ట్ శాస్త్రం చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే అది కరెక్టా కాదా అన్నది. మనం చదవకుండా ఎవరో సినిమాల్లో చెప్పారు కదా, సీరియల్లో చెప్పారు కదా అంటే అది దానికి ఏం విలువ ఉంది చెప్పండి? సీరియల్లో హీరో చేసిన డైలాగ్కి, శాస్త్రం చెప్పిన విషయానికి దేనికైనా ఏమైనా కనెక్షన్ ఉంటుందా? ఆయన చెప్పారు కదా, హీరో డైలాగ్ చెప్పారు కదా, అందుకే ఇది రాంగు, లేకుంటే అక్కడ హీరోయిన్ డైలాగ్ చెప్పిందో, లేకుంటే ఎవరో డైలాగ్ చెప్పారో, ఆ డైలాగ్ మీద చాలా విశ్వాసం ఉంటుంది. శాస్త్రంలో శ్లోకం మీద విశ్వాసం ఉండదు. ముందు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోండి. ఇది రైటా రాంగా అని శాస్త్రం డిసైడ్ చేయాలా, లేకుంటే సినిమాల్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిసైడ్ చేయాలా, లేకుంటే సీరియల్ వాళ్ళు డిసైడ్ చేయాలి, ఎవరు డిసైడ్ చేస్తారు? మనకి ఫస్ట్ శాస్త్రంలో అది రైటా రాంగా మనకి తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం దాన్ని ఖండించవచ్చు. వేటకెళ్ళటం అయినా ఇలా 5 విషయాలు ఖండించారు కలియుగంలో, చేయలేరని. ఏంటి? అశ్వమేధం, గోవాలంబం, సన్యాసం, పైలపైతుకం, ఇంకోటి దేవరేణు సుతోత్పత్త కలో పంచ వివర్జిత. 5 విషయాలు కలియుగంలో వివర్జన. ఏంటి? అశ్వమేధం, అశ్వమేధ యజ్ఞం చేయకూడదు. గోవాలంబం అంటే గోమేధ యజ్ఞం చేయకూడదు, అంటే అశ్వాన్ని సంహరిస్తారు, గోమేధంలో గోని సంహరిస్తారు. ఆ టైంలో యజ్ఞం చేశారు అంటే వారికి అంత కెపాసిటీ కూడా ఉంది. ఒక ఆ గుర్రాన్ని చంపారు, బలిచ్చారు అంటే, అశ్వమేధం చేశారు అంటే, ఆ గుర్రాన్ని యొక్క ఆత్మకి ఇంకో దివ్యమైన శరీరాన్ని ఇచ్చే యోగ్యత ఆ బ్రాహ్మణులకు ఉండేది ఆ మంత్రాలతోటి. ఆ శరీరం అక్కడ పోయినా కానీ దానికి ఇంకో మనిషి శరీరమో, లేకుంటే ఇంకా దానికన్నా మంచి శరీరం లభిస్తుంది. అదేవిధంగా గోమేధంలో గో యొక్క హత్య జరిగింది అంటే ఆ గో యొక్క శరీరం ఇంకో లెవెల్కి వాళ్ళు తీసుకెళ్లేవారు, అటువంటి కెపాసిటీ ఉండేది. కానీ కలియుగంలో అది పోవటం కారణంగా వారు ఆ పేరుతో చాలా మంది జంతువుల్ని చంపేసేవారు. అందుకు ఎన్నో జంతువులు అలా చనిపోవటం వల్ల బుద్ధావతారంలో భగవంతుడు స్వయంగా వచ్చి, నాయన మీరు ఇటువంటి వదలు ఏం చేయకండి, అహింస పరమో ధర్మ అని ఆయన స్థాపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సన్యాసం. సన్యాసం కూడా తీసుకోవద్దని చెప్తారు కలియుగంలో, ఎందుకంటే ఆ స్టాండర్డ్లు పాటించలేరు కాబట్టి. తర్వాత దేవరైన స్తుతోత్పత్తి. ఇంకోటి దాంట్లో అశ్వమేధ గోవాలంబం సన్యాసం పైలపైతుకం. ఇక్కడ ఏంటంటే మాంసాన్ని పితృలకు పెట్టడం అది కూడా చేయకూడదంట. కలియుగంలో ముందు కాలాల్లో మాంసాన్ని ఉండి తన యొక్క పితృలోకాల్లో ఉన్న వారి యొక్క వంశంలో వారి యొక్క పూర్వజులకి ఆహారం భోజనంగా పెట్టేవారు. కానీ కలియుగంలో అది కూడా వర్జన. లాస్ట్ ఏంటి, దేవరైన స్తుతోత్పత్తి అంటే ఒక భర్త చనిపోతే తన యొక్క భర్త యొక్క సోదరుడు ద్వారా పిల్లలు కంటం, అది కలియుగంలో అలౌడ్ లేదు. ఎందుకంటే మనసు ఇంద్రియాల నియంత్రణలో ఉండవు కాబట్టి. ముందు కాలంలో ఆ యొక్క నియంత్రణ వాళ్ళలో ఉండేది కాబట్టి అది అలౌడ్. సో ఇది శాస్త్రంలో ఉన్న శ్లోకం నాయన. ఇది కలియుగంలో లేదు, ముందు యుగాల్లో ఇది అలౌడ్. ఇది ఎందుకు చూడరు మరి, తప్పు చేశారు తప్పు చేశారు అంటారు. నాయన అది కలియుగంలో తప్పు, ద్వాపరయుగం త్రేతాయుగంలో తప్పు కాదు. ఎందుకంటే ఈ శ్లోకం ఉంది, మనం ఏదైనా కార్యం చేస్తున్నామంటే శాస్త్రం ప్రకారంగా చేయాలి. శాస్త్రంలో ఉందా అది లేదు, లేకుంటే అది రైట్ రాంగ్ అనేది శాస్త్రం డిసైడ్ చేస్తుంది. సో ఈ విధంగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ.